సంపాదించడానికి ఈక్వల్లీ అర్హులండి. స్వే స్వే కర్మని నిరతౌ, వారి స్వభావము మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా పరమాత్మ చెప్తూ వస్తున్నట్లుగా ఆ కర్మలు నిర్వర్తిస్తూ ఒక 10 స్టెప్స్ చెప్తున్నారండి, ఒక 11 స్టెప్స్ చెప్తున్నారు. ఈ 11 స్టెప్స్ ఆశ్రయించడం చేత ఏ కర్మ స్వభావజులైనప్పటికీ కూడా మోక్షార్హులు. మొట్టమొదట బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, బుద్ధిని పరిశుద్ధపరచుకోవాలండి. మనం చేసే సాధనలన్నీ కూడా మన బుద్ధిని నిర్మలము, సుతీక్ష్ణము, విస్తారము, సాత్వికము, భక్తి జ్ఞాన సమన్వితము చేసుకోవటానికేనండి మనం మానవ జన్మకు వచ్చాం. బుద్ధిని విశుద్ధం చేసుకుంటూ ఏ ఏ కర్మ నేను నిర్వర్తిస్తున్నానో పరమాత్మ ఇది మీకు సమర్పిస్తున్నాం, మాకు ఉత్తమమైనటువంటి ప్రసాదమైనటువంటి బుద్ధి ప్రసాదించండి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అండి పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం ఇస్తారండి. ప్రసాదం అంటే ఏంటి? పవిత్రత. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అంటారు. బుద్ధిని పవిత్రం చేసుకోవటం అన్నమాట అండి. ఆ పవిత్రత, పవిత్రమైన బుద్ధిలో ఎలా ఉంటుందండి? చక్కటి విచక్షణ ఉంటుంది, ప్రేమ, భక్తి, పౌరాణికమైనటువంటి విశేషాలతో కూడిన జ్ఞానము, పాజిటివ్ థింగ్స్, సాత్వికమైనటువంటి భావాలు, ఇవన్నీ బుద్ధిలో ఉంటాయండి. కాబట్టి 1, ఏ కర్మజులైనప్పటికీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరైనా సరే ఆ కర్మ చేస్తూ పరమాత్మకు సమర్పిస్తూ బుద్ధిని విశుద్ధయాయుక్తో, పరిశుద్ధమైనటువంటి బుద్ధిని తయారు చేసుకుంటూ ప్రేమతో కూడినటువంటి సాత్విక భావాలతో కూడిన బుద్ధి తయారు చేసుకుంటూ, దట్ ఈజ్ 1. తర్వాత ధృత్యా, 2వ క్వాలిటీ చెప్తున్నారండి స్వామి, ధైర్యం వహించాలండి. మన యందు పరమాత్మ సర్వదా వేంచేసియే ఉన్నారు. ఇటు వచ్చి ఈ వర్తమాన సందర్భంలో మహనీయులు మనకు గుర్తు చేస్తున్నారు, మనం మనస్సుని ప్రపంచిక విషయాల్లో అనేక జన్మలుగా ఉంచి ఉంచాం, ఇప్పుడు వెనక్కి తీసుకొస్తున్నాం. వెనక్కు వచ్చి పరమాత్మ యందు లగ్నం కావాలి, అంతకనే ఏం లేదు. పరమాత్మ ప్రతి ఒక్కడి సొత్తు అండి, ఎవరు ఇవ్వక్కర్లా. హీఈస్ దేర్ ఇన్ ఎవ్రీబడి ఆఫ్ అస్. మనలో ప్రతి ఒక్కరిలో సర్వదా స్వామి వేంచేసి ఉన్నారు. మనం బుద్ధితో ఏవం బుద్ధే పరం బుద్ధ అన్నారు చూడండి, బుద్ధికి ఆవల ఉన్నటువంటి స్వామిని మనం సంపాదించుకోవటమే. అందుకు ధైర్యం వహించాలండి, పిరికితనం పనికిరాదు. నా అయమాత్మ బలహీనేన లభ్య, ఉత్సాహం ఉండాలండి, ధైర్యం ఉండాలి. స్వామి ఎందుకు లభించరు? ఆయన బిడ్డలం మనం, మనం ఆశ్రయించాలే కానీ స్వామి ఎప్పుడు హృదయంలో ప్రవేశించాలా అని వెయిట్ చేస్తూ ఉంటారండి. అందుచేత ధైర్యము, అది 2వ గుణం అట. 11 గుణాలు చెప్పారు. దేనికి? ఈ 4 కర్మజులు కూడా పరమాత్మని పొందటానికి, మోక్షం సంపాదించడానికి, బద్ధ విముక్తులు అవటానికి. బంధ విముక్తమే మోక్షం అనమాట అండి. అంటే ఈ జన్మ కర్మలో అనేటువంటి వాటిని దాటిపోయినటువంటి ఒకనక సాత్విక స్థితి సముపార్జించుకోవటానికి. ధృత్య ఆత్మానం నియమ్యచ, ఒక పక్క ఈ ప్రపంచంలో మనకి ఇవ్వబడిన కర్మలు చేస్తూ మనం శాస్త్రాలు చెప్పినటువంటి నియమాలు, చక్కగా భగవంతుడిని ఉపాసించటం, దేవాలయాలు, నామస్మరణ, ప్రదక్షిణలు, లలితా సహస్రం ఇటువంటివి చదవటాలు, ఇటువంటివి కార్యక్రమాలు ఎవ్రీడే డెవలప్ చేసుకోవాలండి. లేజినెస్ పనికిరాదు. పెద్దలు బ్రాహ్మీ ముహూర్తం ప్రసాదించారు, గుర్తు చేశారు, 4 నుంచి బ్రాహ్మీ ముహూర్తం. ఆ ముహూర్తంలో లేచి చక్కగా ధ్యానము, తపస్సు ఇటువంటివి అభ్యాసం చేసుకుంటే అప్పుడు ఈ ఆ మనస్సు నియమించబడుతుందండి. అందుకని మూడో విషయం ఆత్మానం నియమ్యచ, చక్కటి ప్రొసీజర్, నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాను భగవంతుడికి ఉపాసించడానికి. ఎవరికి వారికి వారి ఇష్టదైవ ప్రొసీజర్ చేసుకోవచ్చండి. చక్కగా వాళ్ళు కులదైవం ఉంటారు, లేకపోతే కొన్ని గృహాల్లో మనకి ఉంటాయి కదండి సంధ్యావందనము, ధ్యానము, ఈ విధమైనటువంటి ఏ కార్యక్రమాలు ఆ గృహంలో ఉంటాయో అటువంటి చక్కటి సిస్టమ్ మనం చేస్తుంటే మన పిల్లలు చేస్తారండి. ఒక గంట సేపు ఆ పరమాత్మని ఆహ్వానించి ఉపాసించాలి. అందుకని ఆ గంట సేపు మాత్రమే అని మన ఉద్దేశం కాదు, దట్ ఈస్ ది బేసిస్. ఇవాళ కార్యక్రమ ప్రాపంచిక విషయాల్లో ప్రవేశించే ముందే మనస్సును సంసిద్ధం చేయాలి. ఆ విధంగా తనను తాను సాధనములలో నియమించుకోవటం, అది మూడోది చెప్పారండి. ఇంకా పరమాత్మ చెప్తున్నారు, శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా. మనకు ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ ఐదు వస్తువులేనండి ఈ ప్రపంచం అంతా ఉన్నది. ఈ ఐదు విషయాల్లోనే మనం చిక్కుకున్నాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరో భ్రువే అని సన్యాస యోగంలో మనకు చెప్పారండి స్వామి ఆల్రెడీ. నాయన బయట విషయాలు బయట అట్టె పెట్టడం నేర్చుకో, నువ్వు అంతరంగంలో పరమాత్మ యొక్క సందర్శనానికి నీ బుద్ధిని తయారు చేయి అని చెప్పారు చూడండి. మనం బాహ్య విషయాలు కనబడుతూ ఉన్నాయి కదండి, వీటిని బాహ్యనే వదిలిపెట్టేసి సర్వదేహాలలోని మన దేహంలోని మన దేహంలో కూడా ఈక్వల్గా సర్వదా వేయించేసి ఉన్న ఆ పరమాత్మని ఉపాసించడం కొరకై ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విశేషాలని బాహ్యాన్ని అట్టి పెట్టేయాలండి. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, వాటి గురించి మననము మామూలుగా మనకు కొంచెం టైం దొరికిందనుకోండి, ఆ వాళ్ళ విషయాల గురించి, వీళ్ళ విషయాల గురించి, దృశ్య విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎంతకాలం ఈ దృశ్యంలో ఉంటాం, కొన్నాళ్ళు ఈ దృశ్యం అయిన తర్వాత ఈ దృశ్యం వదిలిపెట్టి మరొక దేహాన్ని, మరొక దృశ్యం ప్రారంభమవుతుంది. అలా ఎంతకాలం అని ఈ ఏదైతే టెంపరరీయో, ఒక మహత్తరమైన కార్యక్రమానికి మనం ఒక ప్రదేశానికి వెళ్ళామనుకోండి, హైదరాబాద్ వెళ్ళామనుకోండి, చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, ఒక అఫీషియల్ వర్క్ అనుకోండి, మనం హోటల్లో కూర్చున్నాం, హోటల్లో ఎందుకున్నాము, అక్కడ రెండు మూడు రోజులు ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి. ధ్యాస కార్యక్రమం మీద ఉండాలి, కానీ హోటల్లో విశేషాలు, గదిలో విశేషాల మీద ఉండకూడదు కదండి, ఎందుకంటే ఆ పని చెడిపోతుంది. ముఖ్యం మనం ఆ పని మీద వచ్చాం. అందుచేత ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఎటువంటివి అంటే, మనం టెంపరరీగా ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్లోని విశేషాలు ఎటువంటివో ఈ ప్రాపంచిక విషయాలు అటువంటివి. అందుకని వాటిని త్యక్త్వా వదిలిపెట్టవయా. ఏదో ఎంతవరకు ఆ సందర్భానుచితంగా మన స్వధర్మ నిరతి వరకు కొరకై నిర్వర్తించాలో అంతవరకే, మిగతా లెట్ దెమ్ బి అవుట్ సైడ్, లెట్ దెమ్ నాట్ కమ్ అండ్ ఎంటర్. ఇప్పుడు చూడండి, పడవ ఉంది, నీళ్ళలో ఉంటుంది, అయితే పడవలోకి నీళ్లు రావు కదండి, ఒకవేళ వస్తే పడవ మునిగిపోతుంది. అలాగే ఈ బయట విషయాలు హృదయంలో ప్రవేశించినాయా, హృదయం కలుషితం అవుతామే కానీ ప్రపంచాన్ని మనం మార్చలేం. మనం ఇవి ప్రాపంచిక విషయాలు లోపలికి వచ్చి మనం పొందేది ఏమీ లేదు, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. అందుకని స్వామి నాలుగో స్టెప్ ఏం చెప్తున్నారంటే, శబ్దాదీన్ విషయాం త్యక్త్వా. దెన్ ఐదో విషయం చెప్తున్నారండి, స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. నాయన ఈ సాధనలు ఏ కర్మజులకైనా సరే కామన్, దీని ద్వారా పరమాత్మను చేరాలి. దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్ ఫర్ విచ్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్. దేహం రావటానికి ఇది కార్యక్రమం, ఇది ఆశయం. రాగద్వేషౌ వ్యుదస్య చ, మనస్సులో ఉండేటువంటి రాగము, నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నాకు ప్రియమైన వాళ్ళు, నాకు ప్రియమైన వస్తువులు, నాకు ప్రియమైన ప్రాపంచిక విషయములు, ఈ పేరు, ప్రతిష్ట, ఇటువంటి ఏవో మనం భౌతికంగా దృశ్య ప్రపంచంలో ఏ వేటి వేటి పట్ల రాగము ఉన్నదో ఆ రాగము, ద్వేషము, కొందరి మీద మనకు కోపం, ద్వేషం, ఈ రాగ ద్వేషములను యూదస్యాచ బయటికి పారత్రోలాలటండి. దే షుడ్ నాట్ బి అలౌడ్ టు బీ ఇన్ ద హార్ట్. మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం, పరమాత్మ సర్వాంతర్యామిని హృదయంలో ఇన్వైట్ చేసి వారితో తన్మయం అవుతున్నాం. అందుచేత లౌకికమైనటువంటి రాగద్వేషాలు ఎటువంటి అంటే, మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ సంఘటనల గురించి మననం చేస్తూ అందులో ఉండేటువంటి విషయాలకి సంబంధాలకి సంఘటనలకి ఊరికి ఆవేశపడుతూ చదువు మానేయటం ఎటువంటిదో, ఈ రాగద్వేషాలు హృదయంలో పెట్టుకోవటం అటువంటిదండి. ఏ విద్యార్థి అయినా ఒక సినిమాకి వెళ్ళొచ్చి 15 రోజుల దాకా రాత్రి బౌళ్ళు అందులో సంఘటనలు ఊరికే మాట్లాడుతూ ఆ కథ చెప్తూ అందులో ఉండే కోపాలు ఆవేశాలు తాను పొందుతూ ఉంటే, మనం ఆ పిల్లాడికి ఏం చెప్తాం, సినిమా చూసావు వదిలే అంతే, వాటి గురించి ఏంటి గంటల తరబడి మాట్లాడతావు, మళ్ళీ ఎప్పుడు ఇంకో సినిమాకి వెళ్తావు. అంతేగాని ఈ ఆ విషయాల కోసం నీ చదువు పాటు చేసుకుంటున్నావేంటి అని కేకలేస్తాం కదా. అలాగే మనం కూడా ఈ ప్రాపంచిక రాగద్వేష విషయాలు, ఇది సినిమా వంటిదే, ఇటువంటి సినిమాలు ఎన్ని చూసామో ఎన్ని చూడబోతున్నామో, దేహాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి స్వభావ సిద్ధంగా. జాతస్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ. అందుకని ఇందులో రాగద్వేషాలు దే ఆర్ నాట్ రిలేటెడ్ టు అస్, తెలివి గలవాడేవాడు లోపలికి రానివాడు. అందుచేత రాగద్వేషములను పారత్రోలి, అది 5వదండి, ఇంకా చెప్తున్నారండి 11 చెప్పారండి. 6వది వివిక్త సేవి, నిర్జన ప్రదేశంలో పరమాత్మతత్వాన్ని సేవించటం అండి. నిర్జన ప్రదేశం అంటే మనకి ఎక్కడో వెళ్ళక్కర్లా, కొంచెం తెల్లవారుజామునే లేచి చక్కగా ఎవరికి వాళ్ళమే మనం చక్కటి అరేంజ్మెంట్ చిన్న అరేంజ్మెంట్తో కూర్చుని ధ్యానం చేస్తే అది నిర్జనమైపోతుంది. కొందరు మహనీయులు రాజులు అటువంటి వాళ్ళు పూర్వకాలలో రాజ్యాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేసేసి వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. ఎందుకోసం? వివిక్త సేవ కోసం. వివిక్త సేవ అంటే మనము పరమాత్మను ఏకాంతంలో సేవించటం అండి. అటువంటి ఇతరులతో కూడి కాకుండా పరమాత్మకి మనకి ఉన్న సంబంధం కదండి వివిక్త సేవి అని. దానికి ఇంకో అర్థం చెప్పారు, కనపడేదంతా పరమాత్మమయమే అన్న భావన ఎవరు ప్రవృద్ధం చేసుకుంటారో అప్పుడు రెండే వస్తువులు మిగులుతాయి, తాను సర్వాంతర్యామి సర్వరూపములు స్వరూపుడైనటువంటి పరమాత్మ అయిపోయింది. అటువంటి భావనతో మనం ఈ ప్రపంచంలో ఇంటరాక్ట్ అవుతున్నా, మనం ఎవరిని చూసినా సరే, మన మిత్రులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, పరమాత్మ ఇన్ని రూపాలుగా నువ్వే కదా ఉన్నావు అనే భావనను దృఢం చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, అది కూడా వివిక్త సేవయే, వివిక్త సేవి. ఇంకా స్వామి చెప్తున్నారు నెక్స్ట్ స్టెప్, లఘ్వాసి, అల్ప ఆహారం అండి, టూ మచ్గా ఆహారం తీసుకోకూడదు. ఆహారం అంటే కేవలం భోజనం అనే కదండి, ఇంద్రియాలన్నిటికీ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి, కాళ్ళకి తిరగడం ఊరికి అతిగా తిరగకూడదు, అలాగే చేతులకి ఊరికి అనవసరమైన పనుల్లో చేతులు పెట్టకూడదు. ఈ విధంగా ఈ ఇంద్రియాలన్నీ ఎంతవరకు అవసరమో మన విద్యుక్త ధర్మానికి సంబంధించినవి ఉంటాయో, ప్రపంచానికో సంఘానికో మన కుటుంబ సభ్యులకో అవసరమో అంతవరకే పట్టించుకోవటం అండి, అంతవరకే ఈ ఇంద్రియాలు ఉపయోగించుకోవటం. ఆశ లఘ్వాసి అంటే లఘువైనటువంటి అల్పమైనటువంటి ఆహారం తీసుకోవడం అండి, అల్పమైన ఆకలి కలిగి ఉండటం. యత వాక్ కాయమానస, ఈ వాక్కు కాయము మనస్సు యత, వాటిని నిగ్రహించాలండి. నోరుది, నోరు ఏం చేస్తుందండి, నోరు అన్ని జంతువులకి లేదండి, 74 లక్షల జీవరాశుల వెరైటీస్ ఉంటేనండి, 64 లక్షల జీవరాశులు ఉంటేనండి మానవుడికే ఇలా సంభాషించేటువంటి అవకాశం ఉంది. అంటే అవన్నీ దాటిపోయి మాట్లాడటం అనే ఒక ప్రాపర్టీ మనం సంపాదించుకున్నాం ఎవరం, మానవులం. అటువంటి ప్రాపర్టీతో మనం బాగుపడాలి కానీ మళ్ళా దౌర్భాగ్యాలు తెచ్చుకోకూడదండి. ఈ నోటితో అపశృతి, దూషణ, దుష్ట పదజాలము, అబద్ధాలు, వాళ్ళని వీళ్ళని తిట్టడం, వాళ్ళని వీళ్ళని దెప్పిపడవటం, ఇటువంటివన్నీ ఏమవుతుందండి, ఈ భగవంతుడు మనకి నోరు ఎన్నాళ్ళు ఇచ్చాడండి, దేహం ఉన్నంత వరకే కదా మనకి ఇచ్చేది, దేహం పోయిన తర్వాత నోరు ఎక్కడుంది, ఎవరితో మాట్లాడతావు. అందుచేత ఇటువంటి అత్యంత విలువైన వస్తువుని అల్ప విషయాలకి స్పెండ్ చేయటం అనేది తెలివి తక్కువతనం అండి. ఇటువంటి నోటితో మరి ఏం చేయాలి, చక్కగా చూడండి, కొంతమంది మన ఊళ్ళో లలితా శాస్త్రం చదువుతూ ఉంటారు, ఇంకా చక్కగా గానం చేస్తూ ఉంటారు, చక్కటి పాటలు పాడుతూ ఉంటారు, కూచిపూడి కదండి, ఇక్కడ మహనీయులు ఉన్నారు, ఇక్కడ గొప్ప కళాకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఆ పరమాత్మని ఆ నృత్య సిద్ధేంద్ర యోగి యొక్క కరుణ చేత ఆ చక్కగా గానం చేస్తూ ఉంటారు. వాళ్ళు మన కూచిపూడి నృత్య ఐటమ్స్ అన్నీ కూడా భగవత్ సంబంధమైనవే కదా. ఈ విధంగా నోటితో భగవంతునికి సంబంధించినటువంటి పఠనం చేయటం, చక్కగా పారాయణం చేయటం, భాగవతం చదవటం, చక్కటి పాటలు, దేవుడికి పరమాత్మకు సంబంధించిన పాటలు. కొంతమందికి అండి చక్కటి గొంతుక ఇస్తారు పరమాత్మ, కానీ మనం ఆ గానం భగవంతుడి గురించిన గానం అందుకు స్పెండ్ చేయం, దానికి పెద్ద గొంతుక అక్కర్లేండి. స్వామి అదంతా చూడరు, మనలో ఉండేటువంటి ప్రేమ ఆవేశం చూస్తారు. అందుచేత చక్కటి పాటలు నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ నోటికి సరి అయినటువంటి పని భగవద్ సంబంధమైనటువంటి పని చెప్పడం అనండి. యథా అంటే అపాయింటింగ్ దెమ్, నియమించటం, వాక్. అలాగే కాయం, చక్కటి భగవంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, ఈ శరీరాన్ని కూడా భగవంతు సాష్టాంగ నమస్కారాలు చేయటం, ధ్యానం కోసం కూర్చోవటం, ఈ విధంగా అనేక దైవీ కార్యక్రమాల్లో ఈ శరీరం ఉపయోగించుకోవాలండి. అలాగే మనస్సు కూడా, మనస్సుతో కూడా ఉపాసన చేయొచ్చండి, పవర్ఫుల్ కూడా శరీరం కన్నా. కానీ చాలా కష్టం, అందుకనే దేహానికి వచ్చాం. మనస్సుతో డైరెక్ట్గా ఉపాసన చేయగలిగితే అసలు మానవ దేహం ఏం అవసరం ఉండేది కాదు మనకు. మానవ దేహంతో ఏమవుతుందంటే ఇందులో ఉండే లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని మనస్సును ట్రైన్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ విధంగా మనస్సుని, శరీరాన్ని, వాక్కుని, వాక్, కాయ, మానస, యత, వాటిని నియమించాలండి. నిగ్రహించి నియమించాలి, నిగ్రహించాలి. మామూలుగా అనేక జన్మలుగా మనం ఈ లౌకిక విషయాలు మాట్లాడటం, వీటి గురించి ఫీల్ అవ్వటం, వీటిలో ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ మనకు అనేక జన్మలుగా వచ్చినటువంటి దురభ్యాసం అండి. ఇప్పుడు సమయం అనమాట, మానవ జన్మ ఉత్తమమైన స్థితికి సందర్భానికి వచ్చాం కదండి. ఇప్పుడు మనం జ్ఞాన విశేషాలతో వాక్, కాయము, మనస్సు ఈ మూడింటిని నియమించాలండి. తర్వాత ఇంకా 9 చెప్తున్నారు. ధ్యానయోగ పరో నిత్యం, ధ్యానయోగం, ధ్యానం అలవాటు చేయాలండి. ధ్యానము అంటే ధ్యాస, పరమాత్మకు సంబంధించిన ధ్యాస. చూడండి, ఒక గంట సేపు కూర్చుంటాం, చక్కగా ధ్యానం అలవాటు చేసుకోవటం కొద్దిసేపు. కాసేపు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మనకి ఇష్టమైనటువంటి ఇష్టదైవం యొక్క ఏదైనా మంత్రము తీసుకుని ధ్యానం అలవాటు చేయాలండి. వాస్తవానికి ధ్యానం అంటే మొట్టమొదటి ధ్యానంలో దేవుని దగ్గర కూర్చుంటాం, ఒక గంట సేపు కూర్చుంటాం. అయితే గంట సేపు మాత్రమే ధ్యానం అని కాదండి, తర్వాత ఏం చేయాలి, క్రమక్రమంగా ఆ ధ్యానంలో ఏ భావన, ఏ ఉత్తమ భావన పరిపక్వత పొందుతూ ఉందో అది దైనందిక జీవితంలో కూడా జీవిస్తూ, నేను ఎవరెవరితో ఏ ఏ సందర్భంలో సంభాషించవలసి వస్తోందో అవన్నీ పరమాత్మ యొక్క రూపాలే, నా ఇష్టదైవం యొక్క ఆకారాలే అన్న భావనను డెవలప్ చేసుకుని, అసలు ఈ జగత్తే జగన్మాత అంటామండి, ఈ జగత్తే పరమాత్మ అండి. విశ్వం విష్ణు అని భీష్ముల వారు చెప్పారు కదా విష్ణు సహస్రంలో. అసలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి కనపడేదంతా కూడా పరమాత్మ రూపమే, పరమాత్మ రూపమే అని అనిపించడానికి మొట్టమొదటి ఏం చేసాం, కొంత ధ్యానం చేసాం. ధ్యాసయే ధ్యానం, సర్వరూపములు పరమాత్మవే అని అనుకుంటూ వాళ్ళతో ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం, అయిపోయాయి. ఇటువంటిది ధ్యాన యోగ పరోనిత్య, ధ్యానం కానీ యోగం కానీ, యోగం శరీరంలో ప్రవేశించి పూర్వకాలంలో అండి మనవుళ్ళు కూడా ఉండేవండి, మహనీయులు మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, చూస్తుండేవాళ్ళం. కూర్చుని అగ్నిష్టోమం అంటే దేహంలో ప్రవేశించి దేహంలో ఎక్కడైతే జఠరాగ్ని జనిస్తుందో అది గుర్తించి అక్కడ ధ్యానం, ఆ ధ్యాస తీసుకెళ్ళి పెట్టేవాళ్ళండి. కొందరు చక్రాల్లో పెడతారు, కొందరు అమ్మవారి యొక్క విగ్రహము, స్వామివారి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహం వైపు పెడతారు. ఏదైనా పర్వాలేదండి, ఎవరికి ఏది అవకాశం ఉంటే అది ధ్యానానికి అలవాటు చేయాలండి. ధ్యాన యోగపరో నిత్యం, అది అనునిత్యం అయిపోవాలండి, ఏదో కొద్దిసేపు కాదు. ఆ ధ్యానము అంటే భగవత్ సంబంధించిన ధ్యాస అనునిత్యంగా జ్ఞాపకం ఉండాలండి. అనునిత్యంగా జ్ఞాపకం ఉంటుందా అంటే పెద్దలు ఇది సాధ్యమే అని చెప్పారు. మనం ఏదో పని మీద బజారు వెళ్తాం అనుకోండి, అక్కడ ఏదో ఏదేదో లేకపోతే ఆఫీస్కి వెళ్తాం, చాలా వ్యవహారాలు, ఏదో ఫ్రెండ్స్తో చాలా పెద్ద విశేషాలు అన్నింటిలో పాల్గొవలసి వస్తుంది అనుకోండి, ఎట్ ది సేమ్ టైం మన అమ్మాయి పెళ్ళి రెండు మూడు రోజుల్లో ఉందనుకోండి, మనం వేరే వేరే కార్యక్రమాల్లో ఆఫీసు ఇటువంటి నిర్వర్తిస్తూ కూడా అమ్మాయి పెళ్ళి, పెళ్లివారు వస్తారు, ఇటువంటివన్నీ జ్ఞాపకం ఉంచుకుంటున్నావా లేదా? ఉంచుకోగలం కదా, మనకు అది ఇంపార్టెన్స్ కాబట్టి మనం గుర్తుంచుకున్నాం. పరమాత్మతత్వం మనం పెద్దగా ఇంపార్టెంట్ అనుకోలేదు కాబట్టి మిస్ అవుతున్నాం. కానీ మానవ జన్మలో అది సంపాదించుకోవాలి, అన్ని సందర్భాల్లో అది గుర్తుంచుకోవచ్చండి. అందుకని నిత్యం అనరీన ధ్యానము యోగపరుడవై నిత్యము ఉండటం. నెక్స్ట్ వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యం విరాగం, నాన్ అటాచ్మెంట్, రాగము లేకపోవటం. ఇవన్నీ నావి, నేనేదో చేయాలి, నేను చేస్తే కానీ ఇక్కడ అవ్వదు, అటువంటివన్నీ భావాలన్నీ వదిలేసి చేయవలసినవి చేస్తాం, జరగవలసింది జరుగుతుంది, చూస్తూ మౌనంగా అతీతంగా ఉంటాం. ఈ వాక్యం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. వైరాగ్యం కలిగి ఉండాలండి. అర్జునుడికి వైరాగ్యం వచ్చింది, అలాగే రామచంద్రమూర్తికి వైరాగ్యం వస్తే వశిష్ఠ మహర్షి బోధించారు. వైరాగ్యం అంటే ఏమీ లేదండి, ఇవన్నీ ఈ మనకు ఎదురుకుండా కళ్ళకి చెవులకి కనపడుతున్నవి నిత్యమేనా? అసలు ఏ సార వస్తువు ఉన్నది? నాకు సంబంధించి పరమసత్యం ఏమిటి? నేను ఎందుకు వచ్చాను? ఈ సంబంధాలు ఎందుకు ఉన్నాయి? జన్మ మృత్యువులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ విశేషాల పట్ల ధ్యాస కలిగి ఉంటే అప్పుడేమవుతుందంటే క్రమంగా దృశ్య విషయాల మీద తగ్గుతూ ఉంటుందండి. ఎవరికైతే దృశ్య విషయాల పట్ల మమకారం ఉంటుందో, వ్యధ ఉంటుందో, యంహిన వ్యధయంతి, ఎవరైతే వ్యధ చెందడో వారు సత్య వస్తువు వైపు వెళ్తాడు. ఎవరైతే ప్రాపంచిక విషయాలు ఇక్కడేం పొందాం, వాళ్ళు ఎలా, వీళ్ళు ఎలా, పిల్లలు ఏమిటి, వాళ్ళకేం చేస్తాం, వీళ్ళకేం చేస్తాం, ఇట్లా దిగుళ్ళు భావాలు ఇవన్నీ కలిగి ఉన్నవాడికి సత్యం ఎక్కడ లభ్యమవుతుందండి? ఎన్ని దిగులు పెట్టుకున్నా, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా, ఎంత డబ్బున్నా, ఎంత సంపద ఉన్నా, దేహం వదిలిపెట్టి వెళ్ళవలసిన రోజు ఒకరోజు రానే వస్తుంది. అయ్యే అది ఎప్పుడుందో నోబడీ నోస్, దెర్ ఈజ్ నో సర్టెనిటీ. ఈ దేహం, ఈ మాట్లాడే దేహం కూడా ఏ రోజు కాలగర్భంలో కలిసిపోతుందో ఎవరూ చెప్పలేము. అయినప్పుడు టైము, లైఫ్ అనేది ఒక అన్నోన్ టైం బౌండ్ ఆపర్చునిటీ. అటువంటి ఆపర్చునిటీని దుర్వినియోగం చేసుకోకూడదు కదా. అందుకని అనవసరమైన విషయాల పట్ల రాగం లేకపోవటం, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయటం, వైరాగ్యం. ఇది పదవ స్టెప్ చెప్పారన్నమాట. తర్వాత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహ విముచ్యా. అహంకారం, నేను వాళ్ళకన్నా గొప్ప, ఏం పొందాను, నా ప్రెస్టేజ్ ఏమిటి, ఈ అహంకారము బలము, నేనే బలవంతుణ్ణని, దర్పము కామము క్రోధం, ఏవో కోరికలు, ఈ ప్రపంచంలో అది పొందాం, ఇది పొందాం, ఇది మా బతికిలా అయిపోయింది, ఇటువంటి ప్రపంచంలో ఏదో పొందలేదే అనేటువంటి ఆవేశాన్ని కామము అనుకున్నాము కదా. క్రోధం, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు ఇవి. పరిగ్రహం, ఇంకేదో ప్రోగు చేసుకోవటం, ఏదో ఇంకెంత సంపాదించాలి, ఇదంతా ఇక్కడ పెట్టాలి, మన పిల్లల కోసం, వాళ్ళ కోసం ఇంకా సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఇటువంటివన్నీ పరిగ్రహం అండి. ప్రపంచంలో అనేక విషయాలు స్వీకరించడం అన్నమాట. ఈ అహంకారము బలము దర్పము కామము క్రోధము పరిగ్రహము ఇవన్నీ విముచ్చా, వదిలేసి హాయిగా ప్రశాంతంగా నిర్మమ శాంతో, మమకారం లేకుండా శాంత స్వరూపులై ఎవరైతే అభ్యసిస్తారో, ఈ అభ్యసించిన వారు వాళ్ళు బ్రాహ్మణ కర్మజులు కావచ్చు, వైశ్య శూద్ర కర్మజులు కావచ్చు, క్షత్రియ కర్మజులు కావచ్చు, ఏ కర్మ సంబంధమైనటువంటి సంస్కారాలు ఉన్నప్పటికీ వారు ముక్తులవుతారు. బ్రహ్మభూయాయ కల్పతే, గొప్ప స్టెప్ చెప్పారు. బ్రహ్మభూయ అంటే బ్రహ్మమే తామవుతారు, పరమాత్మని చేరి పరమాత్మత్వము అంటే మనం చెప్పాం కదండి, జీవాత్మకు ఆవలున్న మన స్వరూపం, జీవాత్మను దృశ్యంలో అపాయింట్ చేసినటువంటి ఈ జీవాత్మ మన యొక్క అంశ మాత్రమేనండి, మనము దీనికి ఆవల ఉన్నాం, ఆవల ఉన్న మన స్వరూపము పొందుతాము. ఈ జన్మ కర్మలకు సంబంధం లేని జాగృత స్వప్న సుషుప్తులు కూడా సాక్షి అయినటువంటి, వీటిని అన్నింటినీ నియమించేటువంటి ఏ మన పర తత్వం ఉందో, పరం అంటే ఆవల ఉన్న తత్వం ఉందో అది ఆస్వాదిస్తావయ్యా ఈ స్టెప్స్ వల్ల అని చెప్పి. బ్రహ్మభూత, ఒక్కసారి పరబ్రహ్మమును అర్థం చేసుకుని పరబ్రహ్మమే మన స్వరూపముగా అవగాహనమై ఆస్వాదించడం ప్రారంభించామా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ, అప్పుడు మనసంతా ఏమవుతుందండి, పరమ ఆనందం పడుతుందండి. ఇప్పుడు ఇవేవో ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళము, ఇవి మనకు సంబంధించినవి అనుకో బట్టి అనేక దుఃఖాలు పొందుతున్నాం. వీటికి ఆవలోన మన స్వరూపం అర్థమవుతూ వచ్చిందా? ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి, దేని గురించి వదికాం, దేని గురించి కాంక్షించడు, ఈ రెండు ఉండదు. ప్రసన్నాత్ముడు, ప్రసన్నాత్మ అంటే ప్రశాంతమైనటువంటి స్వభావము, మనస్సును సంపాదించుకున్నవాడు. సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం, నా భక్తి చేత సర్వ జీవరాశుల్లో సమముగా వేంచేసింది, అన్ని రూపాలు పరమాత్మ రూపాలుగా దర్శించడం ప్రారంభమై చేసినవాడై పరతత్వాన్ని పొందుతాడయ్యా, భక్తి తత్వాన్ని పొందుతాడు. భక్తి అంటే మామూలుగా ఒక పరాప్రేమ స్థితి, ఇది కేవలము ఏదో భజన, ఇది భజన ఇవన్నీ సాధనలండి. భక్తి అనేది సాత్ అస్మిన్ పరమ ప్రేమ రూపాచ, జన్మ కర్మలకు సంబంధించినటువంటి ఏ మనస్వరూపం ఉన్నదో ఆ స్వరూపాన్ని రీచ్ అవటం అండి. అటువంటి రీచ్ అయినప్పుడండి ఈ సర్వము మన రూపములుగా అనుభవం అవుతుందండి. ఇప్పుడు మొట్టమొదట పరమాత్మ ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం, ఏదో సాధన చేస్తున్నాం, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కడో లేరండి పరమాత్మ, అందరిలో ఉన్నారు, అందరుగా ఉన్నారు, చివరికి నేనుగా కూడా ఉన్నారు, నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను. అటువంటి నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను అనే ఆత్మతత్వం చూడండి, అది బ్రహ్మభూత ప్రసన్న స్థితి. అతనికి ఇంకా ఈ ప్రపంచంలో దీని సంగతి తెలిసిపోయింది. నవల చదువుతున్నట్టుగా, సినిమా చూస్తున్నట్టుగా, ఒక నాటకం చూస్తున్నట్టుగా చూస్తాడే కానీ ఇందులో నేను ఏదో కోల్పోతున్నాను, పొందుతున్నాను, ఈ భావాలన్నీ దాటిపోయి కేవల సాక్షి అయి చక్రవర్తి అయి రాజాధిరాజై రాజాధిరాజాయ ప్రసక్ష్య సాహిని సాక్షిగా చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడండి. అతనిలో ఒక అనిర్వచనీయమైనటువంటి భక్తి ప్రవృద్ధం అవుతూ, భక్త్యా, భక్తి అంటే ప్రేమ అండి, లవ్, ప్రేమ ఎవరికి లేదు, అందరికీ ఉంది, పిల్లల పట్ల, సంపదల పట్ల, పదవుల పట్ల ఏదో ఉంటుంది. అయితే ఆ ప్రేమ విశ్వజనీనమై సర్వము ప్రేమస్వరూపంగా ఆస్వాదించబడటమే. మన బిడ్డలంటే మనకి ఎంత ప్రేమ ఉందో ఈ ప్రపంచంలోని అందరి పట్ల ఆ అవ్యాజమైనటువంటి ప్రేమ స్థితియే భక్తి. అటువంటి భక్తి, భక్త్యా మాం, చక్కటి భక్తి ప్రవృద్ధం అవుతూ ఉంటే ఇందాక గుణాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడు తెలుసుకుంటాడయ్యా పరమాత్మ అంటే ఎవరు. మాం అభియానాతి యావాన్, పరమాత్మ ఎవరు, ఎక్కడున్నారు, వారిని వారి అనే విషయాలు సుస్పష్టమవుతాయి. పరమాత్మ ఎక్కడో థర్డ్ పార్టీ అండి కాదండి, మనందరిలో సర్వదా వేయించేసి ఉన్నారు. మనలోనే ఆయన్ని చూసుకోవాలి, ఇంకా ప్రపంచంలో ఎక్కడ కాదండి, మిగతావన్నీ సాధనలు అంతే. చివరికి ఫైనల్లీ మన యందు ఆయన ఇక్కడ ఉన్నారు అని భక్తి యొక్క బలం చేత గమనిస్తాం. కాబట్టి పరమాత్మ ఎంతటి వాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ సుస్పష్టమైపోతున్నాయా. తతో మాం తత్వతో జ్ఞాత్వా, పరమాత్మస్వరూపుడనైన కృష్ణయ్య చెప్తున్నారు, పరతత్వమైనటువంటి నేను, కృష్ణతత్వమైనటువంటి నేను, ఇటువంటి వాణ్ణి ఏమి, ఇది అర్థం చేసుకున్నవాడే. మాం తత్వతో జ్ఞాత్వా, నా తత్వమేమి, పరమాత్మ తత్వం ఏమిటి అనేది అర్థం చేసుకున్నవాడే. జ్ఞాత్వా విశతే భక్తి, భక్తి నుంచి ఏమైందండి, జ్ఞానం వచ్చింది. జ్ఞానం నుంచి కర్మల చేత భక్తి వస్తుందండి. కర్మణా ప్రజాయతే భక్తి, భక్తిర్ జ్ఞానం ప్రజాయతే, జ్ఞానం వస్తుంది. జ్ఞానం తర్వాత అదే మనం అవుతామండి, ఆ పరతత్వమే మనం అవుతాం. తతో మాం తత్వతో జ్ఞాత్వా, నా యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడై ఇక అతను ఆ జీవుడు విశతే తదనంతరం నా ఎందు ప్రవేశిస్తున్నాడయ్యా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు మీ అండ్ బికమింగ్ యాజ్ ఐ. కాబట్టి అర్జున సర్వకర్మాణి అపి సర్వదా కుర్వణో అపి, ఎవరైనా సరే ఏ కర్మలు వాళ్ళకి నియమించబడినాయో వాళ్ళు సర్వదా ఆయా కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ కర్మలేం అడ్డు కాదండి పరమాత్మను చేరటానికి. పైగా ఆ కర్మల్ని మనం సాధనముల కింద మార్చుకోవచ్చు. మన పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం ఎవరు కష్టపడరు, అందరం కష్టపడుతున్నాం. అయితే ఓ పరమాత్మ ఈ పిల్లల రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో, సహజీవుల రూపంలో ఉన్నది మీరే కదా అనే ఒక భావనని యాడ్ చేసి ఆ కర్మలు చేశామనుకోండి, ఆఫీసులో పనిచేస్తుంటే ఆఫీసులో ఎవరెవరు కనిపిస్తున్నారో వారందరూ పరమాత్మ, మీరే కదా ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేటువంటి భావనతో ఏమైపోయింది, సర్వము ఉపాస